ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమదేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మముల చింత శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ప్రతి అవతారం ఈ భూమి మీద ఒక బృహత్ సంకల్పంతో వచ్చి ఈ లోకాన్ని పావనం చేసి జీవకోటిని అనుగ్రహిస్తుంది. ఆ అవతార కార్యక్రమంలో, ఆ లీలా నాటకంలో ఆయన ఎంచుకునే ప్రతి పాత్ర తన యొక్క రూపమే. ప్రతి సన్నివేశం ఆయనచే విరచితమే. వేసే ప్రతి అడుగు ఆదర్శాన్ని అందించేందుకే, చేసే ప్రతి పని భక్తులను ఉద్ధరించడానికే. ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే. స్వామి చెప్పినట్లు భగవంతుడు తనను తాను ప్రేమించటానికి తన నుండి తాను విభక్తమైనట్లుగా, విష్ణుమూర్తి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల హనుమంతులుగా వచ్చి అవతార కార్యక్రమాన్ని ముగించి పవిత్రమైన ఆదర్శ జీవితాన్ని ఈ మానవాళికి అందించారనిపిస్తుంది. అదేవిధంగా రాధేశ్యామునిగా వచ్చి పరిపూర్ణ రూపమైన దైవత్వాన్ని భక్తి మార్గం ద్వారా జీవతత్వం ఆ కృష్ణ పరమాత్మ స్థానాన్ని పొందటం మనకు చూపించాడు. రాధ భగవంతుణ్ణి చేరకోరే భక్తి మార్గ సాధకులకు దేవతామూర్తి. సత్యసాయి భగవానుడు ఈ అవతారంలో కూడా రాధాదేవి తత్వాన్ని, శ్రీకృష్ణునిపై ఆమెకు గల మధుర భక్తిని గురించి, అజ్ఞానంతో కూరుకుపోయిన మూఢునికి కూడా అర్థమయ్యే విధంగా ఎన్నోసార్లు వారి ఉపన్యాసాల ద్వారా బోధించారు. శ్రీకృష్ణుని చెంత స్థానాన్ని పొంది పూజింపబడుతున్న ఆ రాధ యొక్క తత్వాన్ని, భక్తిని వివరిస్తూ స్వామి చెప్పిన అనేక విషయాలను శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో సేవలందించిన డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు వారి ప్రసంగం ద్వారా మనకు అందించారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
ఓం శ్రీ సాయిరాం. ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తారు. అవి కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము అని నాలుగు విధాలుగా చెప్పబడినాయి. భగవాన్ బాబావారు ఒక సందర్భంలో ఈ నాలుగు మార్గాలను వివరిస్తూ ఒక చక్కని పద్యం చెప్పారు.
కర్మ మార్గము విడరాని కాలిబాట, కర్మ మార్గము విడరాని కాలిబాట, భక్తి మార్గము సులువైన బండిబాట, జ్ఞానమన విమానయానము కదే, సత్యమైన బాట ఈ సాయి మాట.
కర్మ మార్గంబు విడువని కాలిబాట, భక్తి మార్గంబు సులువైన బండిత్రోవ, జ్ఞానమన విమానంబుపై యానమరయ, యోగమన జలధిపై పోవు ఓడకాదే. వీనిలో జ్ఞానమార్గం విమాన ప్రయాణం వంటిది, యోగమార్గం ఓడలో సముద్రం మీద పయనించడం వంటిది. ఈ రెండు మార్గాలలో కొంత ప్రమాదాలు సంభవించే అవకాశం అధికంగా ఉంటుంది. విమానం కూలిపోవచ్చు, ఓడ మునిగిపోనవచ్చు. కర్మ మార్గం కూడా కష్టభూయిష్టమే. కాలిబాటలో నడిచేవానికి అలసట కలగడం, నడక కుంటుపడడము, గమ్యాన్ని ఆలస్యంగా చేరడము జరగవచ్చు. భక్తి మార్గంలో ఇంత ప్రమాదాలు, కష్టాలు ఉండవు. బండిలో కూర్చున్నవాడు శారీరక శ్రమ అధికంగా లేకుండానే గమ్యాన్ని చేరవచ్చు. అందుకే భక్తి మార్గం అన్నింటికంటే సులువైనదిగా పేర్కొనబడింది. భక్తి మార్గం ఆద్యంతము మాధుర్యమయమై సాధకునికి ఆత్మానందాన్ని అందిస్తుంది. భగవంతుడు తనకు ప్రతిబింబంగా రూపొందించిన మానవుణ్ణి తరింపచేయడానికి, భక్తులను అనుగ్రహించడానికి వారు కోరిన రూపంలో సాక్షాత్కరిస్తూ ఉంటాడు. సమయ సందర్భాలను బట్టి ధర్మోద్ధరణకు, వేదోద్ధరణకు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలకు భగవానుడు ధరించిన రూపాలనే మనం అవతారాలు అని చెప్పుకుంటాం. ఈ అవతారాలు ఎన్నో ఉన్నప్పటికీ అందులో ముఖ్యమైనవి దశావతారాలు. ఈ 10 అవతారాలలోనూ పూర్ణావతారంగా భావింపబడేది శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణునికి రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, లక్షణ, నాగ్నజితి, భద్ర అని ఈ అష్టమహిషులతో వివాహం జరిగింది. ఇంతేకాక నరకాసురునిచే ప్రాగ్జ్యోతిషపురంలో బంధింపబడిన 16,000 మంది రాజకన్యలను 16,000 రూపాలు ధరించి ఒకే ముహూర్తంలో శ్రీకృష్ణుడు పరిణయమాడినట్లు భాగవతం చెబుతోంది. అయితే ఎందరు భార్యలున్నా శ్రీకృష్ణునితో పాటు ఆరాధించబడేది, ఆలయాల్లో పూజలందుకునేది శ్రీరాధాదేవియే కాని రుక్మిణి గాని, అష్టమహిషులు కాని, 16,000 రాజకన్యలు కాని కాదు. శ్రీకృష్ణుని ప్రక్కన రాధాదేవియే దర్శనమిస్తుంది. రాశబ్దాన్ని ఉచ్చరించినంతనే సాధకునికి భక్తి, ముక్తి సమస్తము లభిస్తాయట. ధాశబ్దాన్ని ఉచ్చరించిన వారి వెంట శ్రీకృష్ణుడు ఉన్మత్తుడై పరుగులు తీస్తాడు అని నారద పాంచరాత్రం చెబుతుంది. అంటే రాధాశబ్దం కృష్ణునికి అంత ప్రీతికరమైనది. కృష్ణేన ఆరాధ్యత ఇది రాధ. శ్రీకృష్ణునిచే ఆరాధింపబడునది కనుక ఈమె రాధ. కృష్ణం సమారాధయతి సదేతి రాధిక. ఈమె నిరంతరము శ్రీకృష్ణ సమారాధన సలుపుతుంది కావున రాధిక అని పిలువబడింది. ఈ రాధాదేవి యొక్క మహిమా స్వరూపాలను ప్రకాశింపచేయు ఉపనిషత్తు రాధికోపనిషత్తు పేరిట ప్రసిద్ధమైంది. ఇది అథర్వ వేదాంతర్గతం. రాధ కృష్ణుని కంటే భిన్నం కాదు, కృష్ణుడే రెండు రూపాలు ధరించాడు అంటుంది రాధాతాపనీయ ఉపనిషత్. ఆత్మానం ద్విధాకరోమి అర్ధేన స్త్రీ అర్ధేన పురుష అని శ్రీకృష్ణుడే రెండుగా విభక్తమైనాడట. బ్రహ్మవైవర్త పురాణం, పద్మపురాణం, దేవీ భాగవతం, గర్గ సంహితలయందు మిగిలిన పురాణాలలో కానరాని రాధాకృష్ణ తత్వం కనిపిస్తుంది. ఈ పురాణాలలో రాధ గోలోకమందు కృష్ణుని హ్లాదినీ శక్తిగా, మూల ప్రకృతి స్వరూపిణిగా, రాసమండలేశ్వరిగా, జగన్మాతృ స్వరూపిణిగా నిరూపింపబడింది. సకల చరాచర జగత్తుకు రాధాకృష్ణులే మాతాపితరులు అని పురాణాలు ఉద్ఘాటిస్తున్నాయి. రాధాకృష్ణులు ఏకస్వరూపులే అయినను ఇరువురు అయినారు అన్నప్పుడు మన స్వామి పలికే మాటలు గుర్తుకొస్తాయి. నా నుండి నేను విభక్తమైనది నన్ను నేను ప్రేమించుకోవడానికే అన్న స్వామి వాక్కులు ఇక్కడ అన్వయిస్తాయి. ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు లవ్ మైసెల్ఫ్ అంటారు కదా స్వామి. రాధోపనిషత్తులో రాధానామాలు ఈ విధంగా నిరూపితమయ్యాయి. రాధా రాసేశ్వరి రమ్య కృష్ణ మంత్రాధిదేవత సర్వాద్య సర్వవంద్యాచ బృందావన విహారిణి బృందారాధ్య రమాశేష గోపీ మండల పూజిత సత్య సత్యపర సత్యభామ శ్రీకృష్ణ వల్లభ వృషభానుసుత గోపి మూల ప్రకృతిరీశ్వరి గాంధర్వ రాధిక రమ్య రుక్మిణి పరమేశ్వరి పరాత్పరతర పూర్ణ పూర్ణచంద్ర నిభానన భుక్తిముక్తిప్రద నిత్యం భవవ్యాధి వినాశిని. అథర్వవేదంలోని రాధికోపనిషత్తు రాధాదేవి గురించి ఈ విధంగా తెలిపింది. రాధ సంపూర్ణ దేవతాశక్తి, రాధికాశక్తి అన్నింటినీ స్పందింపచేస్తుంది. సర్వదేవతాపాలిక శ్రీ రాధ. రాధిక కృష్ణుడు వస్తుతః ఏకశరీరులు. ఇక పురాణాలలోని రాధాతత్వాన్ని కొంత తెలుసుకుందాం. స్కాంద పురాణంలోని భాగవత మహాత్మ్యంలో వేదవ్యాసుడు రాధను శ్రీకృష్ణుని యొక్క ఆత్మగా వర్ణించాడు. ఆత్మాతు రాధికా తస్య తథైవ రమణాదసౌ ఆత్మారామ ఇతి ప్రోక్త ఋషిభిర్గూఢ వేదిభిహి. అనగా శ్రీ రాధాదేవి శ్రీకృష్ణుని ఆత్మ, ఆమయందు నిరంతరము రమించు కారణమున రహస్య రసమర్మగ్రుడైన శ్రీకృష్ణుడు ఆత్మారాముడు అనబడుచున్నాడు. ఇక్కడ ఆత్మారామనే పదానికి రాధికా తాదాత్మ్యమును పొందుట అని అర్థం. అహం రాధయా హృదయే ఆత్మరూపేణ సంస్థితః, నేను రాధాహృదయమునందు ఆత్మారామ రూపంలో స్థితుడనై ఉన్నాను అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని ఆహ్లాదము యొక్క మూర్తీభవించిన స్వరూపం అగుటచేత మనీషులు ఆమెను హ్లాదినీ శక్తి అని పిలుచున్నారు. రాధిక శ్రీకృష్ణుని కంటే ముందుగానే గోకులమున అవతరించింది. ఆమెతో పాటుగా జన్మధరించిన గోపికలను, ఆమె ఆంతరింగిక సఖులను శ్రీకృష్ణుని కంటే వయస్సులో పెద్దవారు కావడానికి ఇదే కారణం. సచ్చిదానంద ఘనుడైన శ్రీకృష్ణుని హ్లాదినీ శక్తి నిత్య లీలామయి రాధాదేవి వృషభానుగృహమునందు భాద్రపద శుక్ల అష్టమి శుభదినమున దివాభాగమందు అనగా మధ్యాహ్నం 12 గంటలకు అనురాధ నక్షత్రంలో రావల్ అనే గ్రామంలో ప్రకటమైంది. రావల్ గ్రామంలో ప్రవేశద్వారం దాటగానే ఒక మందిరం కనిపిస్తుంది. అదే రాధ జన్మించిన స్థలం. ఆ ప్రాంతంలోనే పూర్వం కాళిందీ నది ప్రవహించేదట. ఆ రాధా మందిరం నుండి వెలుపలికి వచ్చిన తరువాత ఒక తోట కనిపిస్తుంది. ఆ ఉద్యానవనంలోనే బాల రాధిక ఉయ్యాలలుగేదట. రావల్లో జన్మించిన రాధ బర్సానాలో పెరిగి పెద్దదైంది. గోవర్ధనగిరిపై నుండి కృష్ణుడు మురళి వాయించితే రాధ బర్సానా నుండి పరిగెత్తి వచ్చేదట. బర్సానాలో రాధాదేవి మందిరం అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. శ్రీకృష్ణుని సమస్త శక్తులలో ఉత్కృష్టమైనది హ్లాదినీ శక్తి. ఆ హ్లాదినీ శక్తి వల్ల శ్రీకృష్ణుడు నిరంతరం ఆనందంగా ఉంటాడు. ఈ హ్లాదినీ శక్తికి సారమే ప్రేమ. దైవానుగ్రహం చేత లౌకిక సంబంధమైన సమస్త సుఖాలను కోరికలను వీడి వైకుంఠాన్ని కడుకు మోక్షాన్ని కూడా వద్దు అనుకున్నప్పుడు లౌకిక ప్రేమ దివ్య ప్రేమగా రూపొందుతుంది. కృష్ణుని ఆనందమే తన ఆనందము, నిస్వార్థ ప్రేమయే రాధార అని స్వరూపం. గోవిందుడు అందరివాడే అన్న భావం రాధాదేవిది. చిన్మయ ప్రేమ రసస్వరూపులైన రాధామాధవుల యొక్క, శ్రీకృష్ణ రసభావ తన్మయ చిత్తలైన గోపాంగనుల యొక్క ప్రేమరాజ్యపు సరిహద్దులలోనికి కామము ప్రవేశించలేదు. అచటి ప్రేమరసమునకు సంబంధించిన దివ్యలీలలన్నీ ఇంద్రియములకు అతీతమైనవి, అప్రాకృతమైనవి, కేవల భావస్వరూపమైనవి. ప్రాకృత జగత్తులని పాంచభౌతిక దేహాభిమానులు, కర్మ పరతంత్రులు అయిన మానవులు సచ్చిదానంద స్వరూపులు, ప్రపంచ అతీతులైన రాధామాధవుల యొక్క, వారి అత్యంత నిగూఢ ప్రేమ విలాస విహార లీలా స్వరూపము యొక్క వాస్తవికతను గ్రహించలేరు. చీమ సముద్రపు లోతును కొలవలేనట్లే, పక్షి ఆకాశపు అంచులను చేరలేనట్లే రాధామాధవ దివ్య ప్రేమ లీలలను మానవ మాత్రులు గ్రహించలేరు. లౌకిక నాయకానాయకుల ప్రేమగా దీనిని భావించడం మూర్ఖత్వము, అత్యంత శోచనీయం. రాధానామ శ్రవణ స్మరణ కీర్తనలచే సమస్త దోషాలు నశిస్తాయి. రాధానామంలోని రకారం శ్రీకృష్ణ చరణారవిందములయందు నిశ్చల భక్తిని, దాస్యభావాన్ని ప్రసాదిస్తుంది. ఆకారము సర్వ వాంఛితములను, సదానందమును, సర్వసిద్ధులను, ఈశ్వర ప్రాప్తిని కలిగిస్తుంది. ధకారము శ్రీహరి సహవాస సుఖాన్ని, సమానైశ్వర్య సారూప్యములను, తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆకారము శ్రీహరి వలె తేజోరాశిని, దానశక్తిని, యోగశక్తిని, యోగమతిని, సర్వకాలములయందు హరిస్మృతిని కలిగిస్తుంది. శ్రీకృష్ణుడు మధురకు పోయిన తరువాత రాధ గృహానికి తిరిగిపోలేదు. రాసమండల సమీపంలో ఉన్న కదలీవనంలో ఏకాంత ప్రదేశంలో ఆశ్రమంలో కాలం గడుపసాగింది. ఉద్ధవుడు వెళ్లే సమయానికి రాధ రత్నాభరణములన్నింటినీ త్యజించి కేవలం కుండలములను మాత్రమే ధరించి భూమిపై పడి నిరాహారిణి అయి శ్రీకృష్ణునికై రోధిస్తూ ఉంది. ఆమెకు బాహ్యజ్ఞానం లేదు. ఉద్ధవుడు ఆ దేవి పాదములకు నమస్కరించి స్తుతించాడు. ఆ స్తోత్రం విన్న రాధాదేవికి బాహ్యజ్ఞానం కలిగి, వత్స, నీ నామధేయమేమి? నీ రూపురేఖలు శ్రీకృష్ణుని వలె ఉన్నవి. నీవు కృష్ణుని పార్షదుడవని గ్రహించాను. బలరామకృష్ణుల క్షేమ సమాచారములను తెలుపుము. ఆ పూర్ణచంద్ర బింబానుని, శ్రీకృష్ణుని మరలా నేను దర్శించగలనా అని రాధ ప్రశ్నించింది. అప్పుడు ఉద్ధవుడు తన గురించి తాను తెలుపుకున్నాడు. అప్పుడు రాధ, ఉద్ధవా, బృందావనంలో యమునాతటము, రాసమండలము, మలయమారుతము, రత్నదీపములు, క్రీడామందిరములు, సరోవరములు, సకల వైభవములు సిద్ధముగా ఉన్నవి. మాధవుడు మాత్రమే కనుమరుగైనాడు అని విలపించి వియోగ దుఃఖమును భరించలేక మూర్ఛలో మునిగింది. ఆ రాధాదేవి దివ్య మాధుర్య భావాన్ని చూచి ఉద్ధవుడు పరమ ఆశ్చర్యచకితుడైనాడు. సఖులు వింజామరలతో ఆమెను సేవించారు. ఉపనయన సంస్కారానంతరం బలరామకృష్ణులు, నందుడు తిరిగి బృందావనమునకు తప్పక వచ్చెదరు, నీవు శోకమును వీడుము అని ఉద్ధవుడు రాధను ఓదార్చాడు. ఆ వార్త విని రాధ దుఃఖాన్ని వీడి స్నానమాచరించి శృంగారించుకుని రత్నసింహాసనం అలంకరించింది. గోపికల భక్తి సంపదను కనులారా కాంచిన ఉద్ధవుడు వారు ఎంతటి ఉన్నతులో, వారి ఎదుట తానెంతటి అల్పుడో గ్రహించగలిగాడు. పిమ్మట రాధ అశ్రునయనములతో ఉద్ధవుని వీడుకొల్పినది. అతడును ఆ జగజ్జనని వీడలేక దుఃఖపూరిత హృదయంతో మధురకు బయలుదేరాడు. ఉద్ధవుడు మధురకు మరలిపోయి శ్రీకృష్ణుని దర్శించి రాధ వియోగ దుఃఖమును వర్ణించి చెప్పాడు. రాధస్థితిని కనులకు కట్టినట్లు వర్ణించి చెప్పి బృందావాసులను నీ దివ్య దర్శనముచే ఉద్ధరించి వారి వియోగ బాధను తొలగించి అనుగ్రహించమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు గోకులవాసులకు చేసిన వాగ్దానమును తప్పక సఫలము చేయుదునని పలికి స్వప్నములో వారికి సాక్షాత్కరించి ఎవరెవరిని ఏ రీతిగా ఓదార్చవలెనో ఆ రీతిగానే వారిని తృప్తులను కావించాడు. భగవాన్ బాబావారు తమ దివ్యోపన్యాసములలో రాధను గూర్చి, ఆమె అనన్య భక్తిని గూర్చి ఎన్నో మార్లు బోధించారు. రాధ శ్రీకృష్ణుని హ్లాదినీ శక్తిగా, చిచ్చక్తిగా మాత్రం పురాణోక్త విషయాలతో స్వామివారు ఏకీభవిస్తారు. పవిత్రమైన నిస్వార్థమైన ప్రేమకు రాధ ప్రతిరూపంగా స్వామి వర్ణిస్తారు. రాధలేని కృష్ణుడు, కృష్ణుడు లేని రాధ లేరు. వీరిది జీవాత్మ పరమాత్మల అనుబంధమే తప్ప ప్రాపంచిక కామము కాదని భగవాన్ బాబా తమ ప్రబోధనలో స్పష్టంగా వ్యక్తీకరిస్తారు. 1988 వేసవి తరగతులలో స్వామి రాధ యొక్క భక్తి తత్వాన్ని చక్కగా ప్రబోధించారు. రాధాకృష్ణులు ప్రకృతి పురుషులు, వీరిది అవినాభావ సంబంధము కనుక రాధను గూర్చి చర్చించినప్పుడు కృష్ణుని కూడా స్మరింపక తప్పదు అన్నారు. రాధాకృష్ణుల సంబంధము నేటి భార్యాభర్తల సంబంధము కాదు అని నిరూపిస్తూ స్వామి అనేక ఉపమానాలు అందించి రాధాకృష్ణులు ప్రకృతి పురుషులే అని నిరూపించారు. ఆ ప్రకృతి స్వరూపమును ధర అని పిలుస్తూ వచ్చారు. ధరయే రాధ. ఈ ధర పరమాత్ముడైన పురుషుని చేరే నిమిత్తం భక్తి ప్రపత్తుల చేత, తాపము చేత అనేక క్రియలు ఆచరిస్తుంది. ప్రకృతి యొక్క ప్రతినిధి అయిన రాధ సర్వశక్తిమయుడైన పరమాత్ముని చేరుటకు అనేక ఆదర్శములను అందించింది అని పలుకుతూ రాధాకృష్ణులకు సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడించారు. వ్రేపల్లెకు అతి సమీపంలో వృషభాపురం అనే పల్లె ఉండేది. రాధ అక్కడ నివసించేది. రాధకు కృష్ణతత్వము ఆది నుండి తెలిసినదే. కారణమేమనగా ప్రకృతి నుండి ఉద్భవించింది కనుక కృష్ణతత్వాన్ని గుర్తించగలిగింది. రాధాకృష్ణుల తత్వము బింబ ప్రతిబింబములుగా రూపొందింది. రాధ కృష్ణుని కంటే 9 సంవత్సరములు పెద్దది. ఆమె నందునికి కజిన్ సిస్టర్ కనుక నందునికి సన్నిహిత సంబంధి. కృష్ణుడు నందుని ఇంటికి చేరినప్పటి నుండి కృష్ణనామమునే, కృష్ణరూపమునే స్మరించుచూ ఉండేది రాధ. కృష్ణుడు 7 సంవత్సరముల పిల్లవాడు. తెల్లవారు లేచిన తక్షణమే వృషభాపురం వెళ్లి వచ్చేవాడు. ఇది తల్లికి తెలియదు. ఎక్కడికి వెళ్లితివి అని అడిగినప్పుడు గోవు కోసం వెళ్లి ఉంటిని అని చెప్పేవాడు. మానవ స్వభావాన్ని పురస్కరించుకున్నప్పుడు ఇది అసత్యంగా కనిపించవచ్చు కాని కృష్ణుడు ఏనాడూ అసత్యం చెప్పేవాడు కాడు. భూమి గోస్వరూపం ధరించినట్లు వేదంలో చెప్పబడింది. సర్వులకు సంతృప్తికరంగా పంటలను అందించటం చేత భూమికి గోవు అని పేరు. ప్రకృతి స్వరూపమైన రాధను గోవు అని చెప్పటంలో అసత్యం లేదు అన్నారు స్వామి. ఒకానొక సమయమందు బృందావనంలో పిడకలేరుకోవడానికి వచ్చింది రాధ. రేపల్లెకు నందుడు అధికారి. ఆ పురద్వారంలో ఒక వాచ్మన్ ఉన్నాడు. రాధ బృందావనంలో ప్రవేశించబోవటం కృష్ణుడు చూచాడు. ఈ బృందావనంలో పురుషులు మాత్రమే ప్రవేశించాలి కాని స్త్రీలు ప్రవేశించకూడదు అని గట్టిగా చెప్పమన్నాడు. ఆ వాచ్మన్ అలాగే చెప్పాడు. రాధ తబ్బిబ్బైపోయింది. నీవుంటే నేనెందుకు రాకూడదు అన్నది వాచ్మన్తో. నేను పురుషుణ్ణి అన్నాడు అతడు. కృష్ణుడు ఒక్కడే పురుషుడు, నీవు కేవలం పురుష వేషధారివి, నీవున్నప్పుడు నేనెందుకు ప్రవేశించకూడదు అని జబర్దస్తిగా లోపల ప్రవేశించింది. నా శాసనాన్ని ఉల్లంఘించావు కనుక సుంకం చెల్లించాలి అన్నాడు కృష్ణుడు. ఏ హృదయము నొసగితివో ఈశ నాకు, మగిడి దానినే అర్పింతు మహితమూర్తి, పరగ వేరేమి తెత్తు నీ పాదార్చనకును, అంజలిదే అందుకొనవయ్య స్వామి. ఈ హృదయమునే నీవు నాకిచ్చావు, నేను సుంకము చెల్లించే స్థితిలో లేను అని హృదయమునే అర్పించింది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు. వెలయించితివి భూమి వలయంబునను నీవు, దిశ్చక్రములయందు దీపకళిక వెలయించితివి, నీకు నాకు శాశ్వత శరణ్యమైన కీర్తి బృందావనము, బంగారు రాధ నీ హృదయ పంజరమందు కాపురం ముందు నేను అన్నాడు. ఆ అర్పణ రాధాకృష్ణుల సంయోగమునకు ఆధారం. ఎక్కడ ప్రకృతియో అక్కడ పరమాత్మ, ఎక్కడ బింబమో అక్కడ ప్రతిబింబం. రాధాకృష్ణుల సమ్మిళిత తత్వం ఈ రీతిగా లోకవ్యాప్తి కాంచింది. రాధ స్త్రీమూర్తిగా సంకేతింపబడడానికి కారణాన్ని కూడా స్వామి వివరించారు. రాధ స్త్రీ స్వరూపము కాదు. రాధ ఒక స్త్రీ అని, కృష్ణుడు ఒక పురుషుడని, వీరి సంయోగమే కళ్యాణమని భావించటం అల్పబుద్ధి. ఇది సరియైనది కాదు. ఇది ప్రకృతి పరమాత్మల సంబంధం. పాలు, పాలలో ఉన్న వర్ణమే రాధాకృష్ణుల సంబంధం. పాల నుండి తెలుపును వేరు చేయడానికి ఎట్ల వీలుకాదో అదేవిధంగా కృష్ణునిలో రాధ లీనమై ఉంటుంది. కృష్ణుని నుండి రాధను వేరు చేయడానికి వీలుకాదు. సర్వకాల సర్వావస్థలయందు కృష్ణ చింతన చేసేవారందరూ రాధలే. రాధ కృష్ణుని ప్రతిబింబ స్వరూపమే. ఈ విశాల భావాన్ని అర్థం చేసుకోలేక నానార్థాలు కల్పిస్తున్నాము అన్నారు స్వామి. ఎక్కడో గోలోకంలోనో బృందావనంలోనో రాధ ఉన్నదని, ఆమె కృష్ణుణ్ణి ఆరాధించి తరించింది అని ఈ రకమైన కథలను చదవడం వల్ల, వినడం వల్ల మనకు కలుగుబోయే లాభమేమీ ఉండదు. పైగా అవి పుక్కిటి పురాణములు అనుకోవడమో లేక అభూత కల్పనలు అనుకోవడమో నేటి మానవులకు పరిపాటి. అనన్య చింతన సలుపువారందరూ రాధులు కావచ్చును, కృష్ణ పరమాత్మనిలో లీనం కావచ్చును అని మహత్తరమైన అవకాశాన్ని స్వామి మనకు ప్రసాదించారు. రాధతత్వం అగాధమైనది, అతి గూఢమైనది. ఆమె నిరంతరము కృష్ణ ధ్యానములో నిమగ్నమై ఉండేది. ఆమె బాలకృష్ణుని భగవద్ అవతారముగానే భావించింది, కాని మానవ మాతృనిగా చూడలేదు. కృష్ణుడు ఒకనాడు ఇంటి నుండి తప్పించుకుని పోయాడు. యశోద ఎంత వెతికినను ఎక్కడనూ కన్నయ్య కనపడలేదు. చివరకు రాధ ఇంటికి వెళ్లి ఈ విషయం ఆమెకు చెప్పింది యశోద. రాధ కొంచెంసేపు కన్నులు మూసుకుని ధ్యానం చేసి కృష్ణా అని పిలిచింది. పిలుపు వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు యశోద ఆనంద భాష్మములతో, రాధ, నేను కృష్ణుని తల్లి భావనతో ప్రేమిస్తున్నాను. నా ప్రేమలో కృష్ణుడు నా కుమారుడు, నేను అతనికి రక్షకురాలను అన్న అహంభావం ఉన్నది. నీది అహంభావ ప్రేరణ లేని పవిత్ర ప్రేమ అన్నది. రాధకు కృష్ణుని ఎడ కల గాఢ విశ్వాసాన్ని గురించి తెలిపే ఉదంతమొకటి స్వామి చెప్పారు. బృందావనంలో కృష్ణుణ్ణి కృష్ణ భక్తులను సహించని వారు, నిందించేవారు కూడా కొందరుండేవారు. ఆ కృష్ణ ద్వేషులు రాధకు కృష్ణుని యందుగల విశ్వాసము ఎట్టిదో, దాని మహిమ ఏపాటిదో పరీక్షించవలెను అనుకుని ఒకనాడు ఒక చిల్లుల కడువ ఆమెకి చేతికిచ్చి యమునకు పోయి నీరు తెమ్మన్నారు. కృష్ణ ధ్యానంలో ఉన్న రాధ అది చిల్లుల కడువ అన్న సంగతి కూడా గమనించలేదు. ఆమె ఎప్పటి వలనే కృష్ణుని స్మరించుకుంటూ యమునకు వెళ్లి కృష్ణనామమును జపిస్తూ కడవను నీటిలో ముంచి ఎత్తుకుని కృష్ణ ధ్యానముతోనే నిండు కడవతో ఇంటికి వచ్చింది. కృష్ణ నిందకుల విషమ పరీక్ష విఫలమైపోయింది. భగవంతుని నిజంగా నమ్మిన వారిని పరాభవింపగలవారు కలరా? రాధకు ఆధారము ధార ఆరాధన అని స్వామి సెలవిచ్చారు. ఆ ఆరాధనా తత్వము ఆమె నామమందే కనిపిస్తున్నది. రాధ, RADHA, ఏతో ప్రారంభిస్తే ఆధార్ అవుతుంది, డితో ప్రారంభించినప్పుడు ధార అవుతుంది, తిరిగి ఏ నుండి ప్రారంభమైనప్పుడు ఆరాధ అవుతుంది. కనుకనే ధారగా ఆరాధన సలుపుటయే రాధతత్వం. ధారగా ఆరాధన సలిపే వారందరూ రాధలే. కనుకనే రాధకు ఆధారము ధార ఆరాధన అన్నారు. రాధ అనే నామం ఆమెకు సార్థకమైంది. గోపికల యొక్క చిత్తమునందు కృష్ణుడు నావాడుగానే ఉండాలి, కాని పరస్త్రీవాడుగా ఉండకూడదు అనే సంకుచిత భావం ఉండేది. రాధకు అట్టి భావం లేదు. సర్వమూ సమర్పించింది రాధ. బృందావనము అందరిది, గోవిందుడు అందరివాడనే సమత్వంతో కూడింది ఆమె తత్వం. ఒకప్పుడు ఒక గోపిక, తల్లి, కృష్ణుని చూచినప్పుడు నీ హృదయం ఏ రీతిగా ఉంటుందో తెలుపుము అని ప్రార్థించింది రాధను. అప్పుడు రాధ, అమ్మా, ఏమని చెప్పగలను? కృష్ణుని నామామృతమును విన్నంత మాత్రమున నా హృదయం స్తంభించిపోతుంది. అతని ఆగమన విషయం విన్నంతనే నా దేహమును మర్చిపోతున్నాను. అతని మధుర గానమును విన్నంత మాత్రముననే పిచ్చిదానినైపోతున్నాను. ఈ ఉన్మత్తతతో హృదయానుభూతిని ఏ రీతిగా చెప్పగలను అన్నది. స్వామివారి బోధనల్లో రాధ ఒక్కొక్క పర్యాయం కృష్ణ విరహంలో పరితపిస్తూ అతి దైన్య స్వరూపంతో దర్శనమిస్తుంది. ఒక్కొక్క పర్యాయం పరమ తాత్విక స్వరూపిణిగా ప్రత్యక్షమవుతుంది. పరాభక్తి పరాకాష్ఠను అందుకున్నప్పుడు శ్రీకృష్ణానందముతో తన్మయత్వము చెందు స్వరూపము ఒకటి, భగవద్ విరహము క్షణమైనను భరించజాలక పరమాత్మనిలో లీనము కాగోరు జీవుని వేదన మరి ఒకటి. రెండును లోకాదర్శ నిమిత్తమే అంటారు స్వామి. రాధ యొక్క భక్తితత్వము ప్రేమభావము ఎట్టిదో విచారణ సల్పడానికి ఊరివారంతా ఆమెను తరిమికొట్టారట. ఆమెకు ఎక్కడా స్థానం లేక యమునా తీరంలో వెదురు పొదల మధ్య కూర్చుని బాధపడుతూ ఉండేదట. ఆమె ఆరాధన ఎట్టిదో ఈ మాటలలో అర్థమవుతుంది. నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకని మోయుదాన, కృష్ణ నిలువదురా నా మనస్సు నీ నగవులు దూరమైన, కలలోనైన కనులకు కానగరారా కృష్ణ, కనుపాపవు మాటకు పసిపాపవు మనసుకు నిన్ను విడిచి అరనిమిషము నిలువగలేరా కృష్ణ కానగరారా. ఇచ్చట కనుపాప అనే పదం రాధ భక్తిని వికారభావంతో చింతించేవారికి కన్ను తెరిపిస్తుంది అంటారు స్వామి. కన్ను లేక కనుపాప ఉండదు.
కనుపాప లేని కన్ను ఉండి ప్రయోజనం లేదు. ఇట్టి ఎడబాయిని సంబంధము కలవారు రాధాకృష్ణుడు. కన్ను రాధ అయితే కనుపాప కృష్ణుడు. పసిపాప అనుట వలన రాధకృష్ణుని పసిపాపగానే ఆరాధించినట్లు స్పష్టమవుతుంది. కృష్ణుని శైశవంలోనే రాధకు పెండ్లి అయింది. కృష్ణుడు తన 11వ సంవత్సరంలో బృందావనం విడిచి మధురకు వెళ్లాడు. ఎన్నియో సంవత్సరముల తరువాత ద్వారక నుండి గోవర్ధనోద్ధరణ వార్షికోత్సవమునకు రుక్మిణీ సహితుడై మహాతేజోవంతుడైన ప్రభువుగా కృష్ణుడు గోకులమునకు విచ్చేశాడు. ఆ సందర్భంలో గోపగోపికలు కొందరు రాధాదేవి యొక్క నిస్వార్థ నిస్సీమ భక్తిని అర్థం చేసుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యములు, సహన శాంతులు, జ్ఞానము, పరిశుద్ధత లేక ఆమెను బంధించారట. ఆమె యొక్క ఆర్తగానాన్ని విని సర్వభూతాంతరాత్ముడైన నందనందనుడు బృందావనవాసులను మందలించి రాధ నిజతత్వాన్ని వారికి బోధించాడట. రాధ మనోపరిశుద్ధత ఎంత పవిత్రమైంది అంటే కృష్ణుని సర్వకాల సర్వావస్థలయందు బాలునుగానే భావించి ఆరాధించింది. కనుకనే మధురకేగిన పిమ్మట తొలిసారిగా మరలివచ్చిన ఆ మహాప్రభువును రాధ చిన్నపిల్లవానిగానే, తుంటరి కుర్రవానిగానే చూడదలచింది. ఆ రూపంతోనే కృష్ణుడు ఆమెను కనికరించి దివ్యదర్శనం అందించాడు. మహాభాగవతంలో కృష్ణుడు మధుర నుండి మరలా బృందావనానికి వెళ్లనేలేదు. కృష్ణ, నాలో కనుపాపగా ఉన్నావు, కనుపాప లేకపోతే ఈ పసిపాపను నేను చూడలేను. కనుపాపవు నీవే, పసిపాపవు నీవే కృష్ణ. నిన్ను నీవే చూపించుకుంటున్నావు. నీ స్థూల రూపంలో నాకు ఒక్కసారి దర్శనమియ్యవా. నాకు ఈ ప్రపంచంలో నీవు తప్ప నీడనేది మరొకటి లేదు అని ప్రార్థించిన ఆ రాధతత్వాన్ని యోచించుకుంటే, కృష్ణుని కోసమే ఈ లోకంలో ఉంది కాని అన్యమైన ఆశలతో ఆమె ఈ లోకంలో బ్రతకలేదు అని స్పష్టమవుతుంది. రాధ కృష్ణుని దర్శనం కోసం పరితపిస్తున్న సమయంలో గోపాలుడు, వేణుగోపాలుడు, ఏతెంచనే మన వ్రేపల్లెకు, విచ్చేసనే మన వ్రేపల్లెకు అని పాట వినిపించింది. ఈ పాట వినేటప్పటికీ గోపాలుడు వచ్చినాడు అని వెదురు పొద నుండి వెడలి కాలుతున్న ఇసుక తిన్నెలపై పరిగెత్తిపోయింది. కాని అది ఉద్ధవుని రథం. నిరాశతో తిరిగి వచ్చింది. రాధభక్తి చెప్పవలెనన్న, ఆమె నిరంతరము యమునా తీరంలో ఎండకాలం కాని చలికాలం కాని ఇసుకపై పడుకుంటే ఇసుక వేడికి దేహము కాలి అట్టలు కట్టుకుని పోయేది. చలికాలం వచ్చేటప్పటికీ ఆ వేడికి ఈ చలికి దేహం కృశించిపోయేది. పాపం ఈ విధంగా పాడుతూ ఉండేది. రారా గోకుల బాల, నీ చరణారాధను కానా, కాలి అందియలు చాలా ఘల్లు ఘల్లుమని మ్రోగ, కాళింగు పడగపై నిలిచి ధిమిధిమ్మని ఆడినవాడు మా దేవర నల్లనివాడు, మా దీనత పాపినవాడు, మా దిగులే తీర్చినవాడు, బాలుడే గోపాల బాలుడే, నా పాలి దేవుడు, ఆలమంద నావలనే తోలినవాడు, నాడు కుచేలుని దయతో ఏలినవాడు, మరి నేడు నన్ను కావ మా ఇంట వెలసినవాడు, ముజ్జగాలు బొజ్జలోన మోసినవాడు, సజ్జనుడగు అర్జునునికి చూపినవాడు, గజ్జలు ఘలుఘల్లు మనగ ఆడినవాడు, పాట పాడినవాడు, కృష్ణుడే నా నల్ల కృష్ణుడే నా చిన్ని కృష్ణుడు అని తనలో తాను తన్మయరాయలై పాడుకుంటూ పడిపోయింది. గోపికలకు కృష్ణ సందేశాన్ని వినిపించి వారి సందేశాలను తీసుకుని ఉద్ధవుడు వెళ్తూ ఉండగా యమునా తీరంలో ఇసుక తిన్నెలపైన ఎండకు చర్మమంతా బండబారి పడిపోయినటువంటి రాధ కనిపించింది. అమ్మా రాధమ్మా, నేను ఉద్ధవుణ్ణి, కృష్ణుని యొక్క రాయబారాన్ని తీసుకువచ్చి గోపికలకు అందించాను. గోపికలు కొన్ని సందేశాలు పంపించారు. నీవేమైనా సందేశాన్ని పంపిస్తావా అని అడిగాడు. ఈ వార్త విన్న తక్షణమే పోయిన ప్రాణం లేచివచ్చింది రాధకు. ఉద్ధవా, వృక్షంబయై తాను వర్ధిల్లుచుండిన వల్లికనై నేను అల్లుకొందు, పుష్పంబయై తాను పొలుపొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు, మేరు పర్వతమే తానైనా పరచుకొని పారద నేను సెలయేరునై, అనంత ఆకాశమే తానైనా చిన్ని చుక్క నేనై తనలోన చెలగుచుందు, వరసముద్రుడే తానైనా వాహినియుగుచు నేను తనలోన ఐక్యమగుదు అని, కృష్ణా ఎందున్నావో ఏలిటురావో, దయరాధ ఈ దాసిపై, కృష్ణా దయలేదా ఈ దాసిపై, అని ఈ విధంగా అనేక రీతులుగా పరితపిస్తున్న రాధను చూచి ఉద్ధవుని హృదయం కరిగిపోయింది. ఈ గోపికల యొక్క, ఈ రాధ యొక్క భక్తి ప్రపత్తులు నాకు అర్థమయ్యే రీతిగా చూపించే నిమిత్తమై కృష్ణుడు నన్ను రాయబారిగా పంపించాడు. యోగ విద్య నేను వారికి బోధించటం కాదు, ఈ గోపికల ద్వారా, రాధ ద్వారా నాకు నేర్పించే కోసమే కృష్ణుడు ఇంత నాటకమాడాడు. ఈ గోపికల నుండి నేను పాఠం నేర్చుకున్నాను అని భావించాడు ఉద్ధవుడు. నిరంతరము కృష్ణవియోగంతో పరితపిస్తూ ఉండినప్పటికీ రాధ ఆనందంగా ఉండడం ఉద్ధవునికి ఆశ్చర్యం కలిగించింది. అమ్మా, నీవు ఈ ఆనందాన్ని ఏ రీతిగా అనుభవిస్తున్నావు? కృష్ణ వియోగ బాధలో నీవు కృంగి కృశించిపోతున్నావు, అయినా ఇంత ఆనందంగా ఉంటున్నావు, ఈ ఆనందానికి మూల కారణమేమిటి, బోధించు అని రాధను ప్రార్థించాడు. ఉద్ధవా, నాకు వియోగమే లేదు, కృష్ణుడు వేరు, నేను వేరు అనే భావమే నాలో లేదు, రెండింటి యందున్న ఏకత్వాన్నే నేను నిరంతరము అనుభవిస్తున్నాను అన్నది. ఇది సామాన్య స్త్రీలకు సాధ్యమవుతుందా అని సందేహించాడు ఉద్ధవుడు. ఆమె కన్నులు మూసుకునే చెబుతుంది, నీలాల సౌధాల్లో, నా ఆశగాథలలో, నా మనోవేదనలో, నా హృదయ రోదనలో ఉండేది కృష్ణుడే, ఊరకుండేది కృష్ణుడే, మదిలోని భావాల్లో, కదిలేటి కోరికలో, తీయని ఊహల్లో, తూగుటుయ్యాలలో ఊగేది కృష్ణుడే, ఊపుచుండేది కృష్ణుడే. ఉద్ధవా, తలచేటి తలపులలో, వలచేటి వలపులలో, పిలిచేటి పిలుపులలో, కలలుగనే కనులలో ఉండేది కృష్ణుడే, ఊకొట్టుచుండేది కృష్ణుడే. ఇంతేకాదు, నీవాడ నేననుచు, నాదాన నీవనుచు, దరిజేరి దూరమగుచు ఉండేది కృష్ణుడే, దూరమగుచుండేది కృష్ణుడే. అనగా నేను ఏమి తలుచుకున్నప్పటికీ అంతా కృష్ణుడే, ఊకొట్టుచుండేది కృష్ణుడే, ఊగేది కృష్ణుడే, దూరం చేసేది కృష్ణుడే, అంతా కృష్ణుడికే వియోగము కాని నాకు ఏ వియోగము లేదు అన్నది. భగవత్ ఆరాధనా మార్గమున ప్రస్థానము సలుపు జీవులకు ప్రతీక రాధ. కనుకనే ఒక పర్యాయము కృష్ణ వియోగము చేత రాధ పరితపించుచుండినట్లుగా, మరొక పర్యాయం కృష్ణానందమున తన్మయురాలే ఉండినట్లుగా స్వామి వర్ణించారు. రాధ దేహధారిగా ఉండినంత వరకు ఈ సంయోగ వియోగములు తప్పినవి కావు అన్నారు స్వామి. భారతీయ సంస్కృతి యందు ఒక ప్రముఖ భాగమై ఆరాధనా మార్గములను అనన్యముగా ఉత్తేజపరిచిన పరమాద్భుత శక్తి స్వరూపము ఈ రాధాదేవి. ఇట్లు పరమోదాత్త తత్వమునకు, సామాన్య మానవ కథా విలాసమునకు ఏకకాలమందు ప్రాతినిధ్యం వహించగలుగుట రాధాతత్వ ప్రత్యేకత. ఒకానొక సమయమందు గోపికలు పరమాత్మను చేరుటకు, ఆత్మానందము అనుభవించుటకు ఏ మార్గమును అనుసరించవలనో అని చర్చించుకుంటున్నారు. పరమాత్మ సాన్నిధ్యమును అవిచ్ఛిన్నముగా నిరంతరము అనుభవించుటకు ఏ వ్రతము సల్పవలేను, ఎట్టి తపము ఆచరించవలేను అని ఏ వారి చర్చయందలి ముఖ్యాంశం. ఒక గోపిక, మనము శంఖముగనో చక్రముగనో రూపుదాల్చిన నిరంతరము పరమాత్మని హస్తములను అలంకరించి ఉండవచ్చును అని తన అభిప్రాయం వెల్లడించింది. మరొక గోపిక, ఈ శంఖచక్రములను శ్రీకృష్ణుడు అవసరం వచ్చినప్పుడు తప్ప ఎల్లప్పుడూ ఉపయోగించుడు కదా, కనుక నిర్విరామముగా పరమాత్మనిచే ఉపయోగించబడు మరి ఏ వస్తువుగానైనా మనము మారవలేను అని వారు నిర్ణయించారు. అనేక విధములుగా విచారణ సలిపిన మీదట కృష్ణుని క్షణమైనా వీడని వస్తువులు రెండు, ఒకటి మురళి, రెండవది భగవానుని పాదరక్షలు అని గ్రహించారు. ఎక్కడికి వెళ్లినా కృష్ణుడు మురళిని, పాదరక్షలను వీడడు. ఈ విధమైన గోపికల సంభాషణ రాధ ఆలకించింది. మురళిగా మారి అనవరతము ఆ నందనందనుని హస్తమును అలంకరించవలెనన మురళివలే ఖాళీగా మారాలి. హృదయములో కోరికలు, ద్వేషములు, అసూయలు, కామ క్రోధ లోభ మోహాదులు కొంచెమైనా ఉండకూడదు. అప్పుడే పరమాత్ముడు అట్టి హృదయాన్ని వెతుక్కుంటూ వచ్చి అందులో నివాసం ఏర్పరచుకుంటాడు. ఇక పాదరక్షల వలె ఉండాలి అనుకున్నప్పుడు వానిపై మోపబడే భారాన్ని మోయగలిగి ఉండాలి. ఒడుదుడుకులను, ఎత్తుపల్లములను, ఎదురు దెబ్బలను ఎన్నింటినో తట్టుకుని నిలవగలగాలి. అనగా భగవంతుడు పెట్టే అన్ని రకాలైన పరీక్షల్లోనూ నెగ్గగలిగే శక్తి ఉండాలి. లోకరీత్యా కూడా పాదరక్షలు ముళ్లను కూడా భరించగలిగి ఉండాలి. క్రింద ముళ్లను, పైన పడిన బరువును రెండింటినీ తట్టుకొనగలిగినప్పుడే భగవంతుని పాదరక్షలుగా రూపొందగలరు అని రాధ గోపికలకు బోధించింది. ఇట్టి బోధలు సలుపుతూ వారికి మార్గనిర్దేశము చేయగలిగింది కనుకనే రాధను గోపికలు తమకు యజమానురాలుగా భావించుకునేవారు. రాధ సగుణ సాకార స్వరూపము నుండి నిర్గుణ నిరాకార స్వరూపమును ధరించుటను గురించి స్వామి 1978 వేసవి ప్రబోధంలో విపులంగా వివరించారు. లౌకిక దృష్టికి అదియే రాధ తన పాంచభౌతిక దేహాన్ని వీడి శ్యామసుందరంలో లీనం కావడం. అది జమునా తీరం, ప్రశాంత రమణీయ వాతావరణం, చల్లని గాలిలో మెల్లగా వినిపించుచున్నది మురళీనాదం. కడవను చంకపెట్టి ఇసుక తిన్నెలపై నడిచివచ్చింది రాధ. మెల్లగా వినవచ్చు వేణునాదాన్ని వింటూ కడవను క్రింద పెట్టి కంటిధారలు కార్చుకుంటూ కర్రవలే నిల్చున్నది. కొంతసేపటికి రాధా రాధా అనే రెండు పదములు వినిపించినవి. చటుక్కున కనులు తిప్పి నలువైపులా చూచింది. అంతా నిర్మానుష్య ప్రదేశం, ఎవరూ కనిపించలేదు. అంతటితో కూలబడింది. కడవను కౌగిలించుకుంది. కృష్ణ, జనులు జగత్తంతా వ్యాపించకుండా ఉండవచ్చును, కాని నీవు లేని ప్రదేశం లేదు. ఈ పిలుపు నీదే, కాని ఒక్క ప్రార్థన. ఆడినదేదియో ఆడినాను, వేసిన వేషమేమో వేసినాను, ఎక్కడెక్కడో ఎన్నెన్ని చోట్లనో ఏ ఏ వేషములు వేశానో ఏ ఏ నాటకములు ఆడినానో ఇక చాలు. ఈ నాటకం సమాప్తమైంది. కామక్రోధములు అనే ఆకర్షణీయమైన వస్త్రములు కట్టాను. శబ్ద స్పర్శ రూపారస గంధాదులతో అల్లిన హారములు ధరించాను. మహామోహమనే అందెలు కట్టాను. ఆ అందెల నుండి వచ్చిన నిందాలాపములు విన్నాను. భ్రాంతి అనబడే నా మనస్సే నా నాట్యమునకు మృదంగం వాయించింది. దుర్జన సహవాసములు తాళములు వేశాయి. అభిమాన మమకారములు నా నాట్యమునకు స్వరములు వేశాయి. ఇన్ని కళలచేత నా నాటకం సమాప్తమైంది. మాణిక్యము వంటి జీవితాన్ని శ్యామసుందరుని పాదములు ఎందు చేర్చకపోవడానికి వ్యామోహములే కారణమైనాయి. బూరగకాయను చూచి మామిడికాయని భ్రమించిన చిలుక పోయి అందలి దూదిని చూచి నిరాశ చెందినట్లు ప్రకృతి రామణీయకమును చూచి భ్రమించాను. కృష్ణ, చాలును ఇక ఈ నాటకం. నా జీవితమందలి లయను నీలో లయం కావించుకో. అంతకంటే అధికము నేను కోరటం లేదు. కృష్ణ, బింబమును ఉంచుకొని ప్రతిబింబమును ఎవరైనా చూడ ఇష్టపడదురా? బింబము యొక్క అందము ప్రతిబింబానికి వస్తుందా? విరిగిన పాలకు పెరుగు రుచి చిక్కుతుందా? పంచభూతములను పంచేంద్రియములను త్యజించినాను. కామక్రోధములనే డ్రెస్సును అనగా దేహభ్రాంతిని త్యజించాను. కనుకనే రాధగా మారినాను. రెడీమేడ్ జ్యూసుగా మారాను. అందులోని గింజలు ఆటోమేటిక్గా దూరమైనాయి. దీనికి కారణం నీ పవిత్ర ప్రేమనే. నీ ప్రేమను పొందిన ఈ జీవికి మరొక ప్రేమతో పనిలేదు. నన్ను, నా లయను నీలో లయము కావించుకో అన్నది. ఈ రీతిగా ఇసుక తిన్నెలపై తన జీవితమును అంతము కావించుకునే నిమిత్తం పరితపిస్తూ ఉంది రాధ. గోవులను పాలించి కాపాడి తనలో లీనమోరించుకునే దివ్యత్వం కృష్ణతత్వం. కనుకనే రాధ చెప్పింది, కృష్ణ, నా చెంతనున్న గోవులు తుంటరితనమునకు మరిగి అంతులేని ఆశలతో అప్రాప్త రూప ప్రాప్తికై నిర్విరామంగా కృషి సలుపుతున్నాయి. ఈ గోవులను నీకు అర్పించాలి అని వేచి ఉన్నాను. ఈనాడు ఈ గోవును నీ గోవులలో చేర్చుకునినా నేను సంతసిస్తాను. కృష్ణ, నీ మందలో నాది ఒక గోవును చేర్చుకోమ్ము అని ప్రార్థించింది. ఈ గోవు పచ్చని పవిత్రమైన వేద పంటలను నాశనమునర్చుటకు పాడుచేయుటకు పూనుకున్నది. ఈ గోవును నీకు అందించటం చేత దీనిని ఎట్లా మేపాలి అని నీకు సందేహం కలగవచ్చు. నా అహంకార మమకారములే దీనికి రుచికరమైన మేత. మేతను కూడా నేనే అందిస్తున్నాను. నీ సంగములో చేరిన ఈ దుర్గుణములు దూరమవుతాయి అని నా ఆశ అన్నది. రాధ పలుకుల్లో అంతరార్థాన్ని స్వామి ఈ విధంగా వివరించారు. గోవులు అనగా ఇంద్రియములు. ఇవి నన్ను అనేక రీతులుగా బాధిస్తున్నాయి. వీనికి కాలనియమం లేదు. దేశకాల పాత్రలకు ఇవి లొంగవు. వీని చేత అనేక బాధలకు గురికావలసి వచ్చింది. కృష్ణ, నీవు గోపాలుడవు, ఇంద్రియములను నియమించిన వాడవు, ఋషికేశుడవు. కనుక నా వాక్చాతుర్యము, ఇంద్రియముల చాతుర్యము నీకు అప్పగించి ప్రశాంతంగా జీవితం గడపాలని నా కోరిక అన్నది. ఈ రీతిగా పరితపిస్తూ రాధ కుంజనవనం చేరింది. ఏకాంత ప్రదేశంలో పవిత్ర భావంతో కృష్ణుని హృదయంలో ప్రతిష్ఠించుకుని, కృష్ణ, నీ రూపమును ఇంతకాలము మానస సరోవరములో పెట్టుకుని ప్రేమజలముతో పోషిస్తూ వచ్చాను. ఆ సరోవరము దినదినమునకు ఎండిపోతున్నది. మరికొంతకాలము కన్నులలో పెట్టి కంటిధారలతో పోషించాను. ఆ ఆనంద బాష్పములు కూడా అడుగంటినాయి. ఇంకా ఏ రీతిగా కృష్ణకమలమును పోషించాలి? కాలము సమీపించినది, కరుణామయుడు కనిపించలేదు అంటూ దుఃఖించి తన జీవితమును కృష్ణార్పితం కావించాలని నిశ్చయించుకున్నది. జ్యోతి జ్యోతియందు లీనమయ్యే పరిస్థితి ఏర్పడింది. గాఢమైన ప్రేమతో కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉండగా కృష్ణుడు వచ్చాడు. కట్టకడపటి కోరిక, కృష్ణ, నీ మురళీనాదము ఒక్కసారి వినిపించు అని ప్రార్థించింది. కృష్ణుడు మురళిని ఊదాడు. ఆ మురళీనాదాన్ని వింటూ వింటూ తన దేహము నేలరాలింది. ఆనాటి నుండి మురళిని విసర్జించాడు కృష్ణుడు. కృష్ణుడు యుద్ధానంతరం ఈ అంతరార్థాన్ని పాండవులకు బోధించాడు. బాలలీలలందు మాత్రమే వెంటా జంటా ఉంచుకున్నాడు మురళిని. రాధ దేహము వీడిన తరువాత మురళిని విసర్జించాడు, అనగా మానవత్వమునకు నవరంధ్రములు, మురళికి కూడా నవరంధ్రములు. కనుక రాధయే మురళి, మురళియే రాధ. భోగభాగ్యములకు భౌతిక వాంఛలకు ఏమాత్రమూ తావీయక పవిత్ర కృష్ణభావంతో జీవించింది రాధ. మురళి నుండి వచ్చిన రాధ మురళి అందే ఐక్యమైంది. మురళి అనగా ఈ దేహమే. గోపికలలో రాధకు ఒక ప్రత్యేక స్థానమున్నది అని స్వామి ఇంకా ఇలా వివరించారు. కొండలో ఒక గుండు ఉన్నది. ఒక శిల్పి అక్కడికు పోయి చక్కని రూపాన్ని చెక్కి తీర్చిదిద్దుతాడు. అలా చెక్కుతూ ఉన్న సమయంలో చిన్న చిన్న ముక్కలు క్రింద పడతాయి. సుందర విగ్రహం మాత్రమే మందిరంలో ప్రతిష్ఠ చేయబడుతుంది. రాతి ముక్కలు కొండమీదనే నిలిచిపోతాయి. ఆ ముక్కలు తత్, త్వం, అసి, మందిరంలో ఉన్నది మేమే అని చెప్తుంటాయి. అలా చెప్పటంలో కూడా అర్థముంది, అనగా అది మేము ఒకటే, రెండూ ఒకటిగానే ఉండినాము. శిల్పి వచ్చి ఆ సుందర రూపాన్ని చెక్కినప్పుడు వేరైనాము. విగ్రహమునకు ధూపదీప నైవేద్యములు, మమ్మలను పలకరించేవారే లేరు. స్వరూప స్వభావములే మా ఇరువురిలో తేడా అంటాయట. అట్లనే రాధ శిల్ప స్వరూపమును అందుకున్నది. చిన్న ముక్కలు గోపికలు రెండింటి తత్వము ఒక్కటే. రాధ యొక్క తత్వాన్ని నేటి యువతరం సులభంగా అర్థం చేసుకోవడానికి స్వామి ఇంకా ఇలా వివరించారు. ధరారూపమైన రాధ తన ఇంద్రియములను కృష్ణునికి అర్పించడానికి పూనుకుంది. అనగా రాధను నిమిత్తమాత్రంగా పెట్టుకుని ధర యొక్క స్థితిగతులను, నిజతత్వమును లోకములకు చాటాలి అని కృష్ణుడు ఈ నాటకమాడాడు. అర్జునుని నిమిత్తమాత్రంగా పెట్టుకుని పురుషులకు కర్తవ్యాన్ని నిరూపించాడు. అట్లే రాధ కూడా ఇక్కడ నిమిత్తమాత్రం. రాధ అనగా స్త్రీ అని, కృష్ణుడు పురుషుడని, వారి సంబంధ బాంధవ్యములు క్రీడలని ఊహించటం పొరపాటు. అర్జునుని పార్థాని పిలిచాడు. పృథ్వీ పుత్రులందరూ పార్థులే. గీత కేవలం అర్జునునికి అందించిన వరప్రసాదం కాదు, ప్రకృతిలోని ప్రతి ప్రాణికి ఇది అన్వయిస్తుంది. పార్థానే నామాన్ని ఆధారం చేసుకుని ధరాపుత్రులైన ప్రతి మానవునికి ఈ గీతను ప్రబోధించాడు. మీరు కూడా మీ తత్వములను, భావములను, ఊహలను కృష్ణార్పితం కావించుకున్న మీరునూ రాధలుగా రూపొందుతారు. రాధ అనగా స్త్రీలింగతత్వం కాదు, మన ఊహలను, భావములను కృష్ణార్పితం కావించిన అందరమూ రాధలమవుతాము అన్నారు స్వామి. రాధ జీవితం సర్వులకు ఆదర్శం. ధరాతత్వమును మానవుడు అవగాహన చేసుకోవాలి. రాధా రాధ అంటూ 10 పర్యాయములు చెప్పినప్పుడు అదే ధరాగా రూపొందుతుంది. జ్ఞానము చేత తలను నింపుకోవటమే కాకుండా ప్రేమతో హృదయాన్ని నింపుకోమని ప్రబోధిస్తుంది రాధ. ఏకత్వమైన దివ్యత్వమునందు అనేకత్వాన్ని నిరూపించవద్దు. పెడమార్గము పట్టు ఇంద్రియములను శ్యామసుందరుని చరణారవిందములకు అర్పించమని చెప్తుంది. జగత్తును నమ్మవద్దని, దైవమును మరవవద్దని, మరణమునకు భయపడవద్దని చెప్తుంది రాధ. త్రికాలములయందు, త్రిలోకములయందు శ్యామతత్వమును అనుభవించమంటుంది. ఓర్వలేనితనమును దూరం చేయమంటుంది. గోపికలు కొన్ని సమయములందు అపోహలకు గురి అయినా సమతత్వాన్ని వారికి ప్రబోధించేది రాధ. ఇటువంటి పరతత్వాన్ని విచారణ సలిపి మనలోని దివ్యత్వాన్ని అందుకుని రాధ తత్వాన్ని అర్థం చేసుకునే స్థితికి మనం ఎదగాలి అని స్వామి వివరించారు. ఎవరు ఏ రీతిగా స్మరిస్తే భగవంతుడు ఆ రీతిగానే ఆశీర్వదిస్తాడు. రాధ నిరంతరం కృష్ణ చింతన చేసి చేసి కృష్ణునిగా రూపొందుతుంది. కృష్ణుడు కూడా రాధా రాధా అంటూ రాధనే స్మరిస్తూ ఉంటాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కృష్ణుని చింతించటం చేత రాధ కృష్ణునిగా రూపొందుతున్నది. కృష్ణుడు నిరంతరము రాధను చింతించటం చేత రాధగా రూపొందుతాడు. రాధాకృష్ణ రాధాకృష్ణ అంటే కృష్ణరాధ కృష్ణరాధ అవుతుంది. అదేవిధంగానే కృష్ణుడు రాధగా రాధకృష్ణుడుగా మారిపోతూ ఉంటారు. మనము ఏ రీతిగా భగవంతుని చింతిస్తామో అదే రీతిగా భగవంతుడు మనలను చింతిస్తాడు అని పలుకుతూ స్వామి ఇందరు గోపికలుండగా ఒక్క రాధపైనే కృష్ణునికు అంత ప్రేమ ఎందుకో ఇలా నిరూపించారు. రాధ ఇసుక తిన్నెలపై కృష్ణా కృష్ణా అంటూ స్మరిస్తూ ఉండగా కృష్ణుడు బృందావనం వద్ద రాధ రాకకై ఎదురుచూస్తున్నాడు. రాధాగోపికలతో తాను ఆడిన ఆటలను స్మరిస్తూ తనలోని ఆనందాన్ని భరించలేని స్థితిలో తన్మయుడవుతూ ఉన్నాడు. రాధ పిలుపుని విని కృష్ణుని ఆనందం తనలో నుండి వెలువడిపోయింది. అది ఒక ప్రకాంతి స్వరూపాన్ని ధరించి కృష్ణుని వీడింది. ఆ కాంతి ముందుకు జరుగుతూ పోతూ ఉంది. ఆ కాంతిని తిరిగి తనలో చేర్చుకోవాలని కృష్ణుడు దాని వెంట పరిగెత్తాడు. క్రమక్రమేణా ఆ జ్యోతి వచ్చి ఇసుక తిన్నెలపై పొరలాడుతున్న రాధలో లీనమైపోయింది. కృష్ణుని ఆనందం అతని నుండి వెలువడి రాధలో చేరిపోయింది కనుక రాధకు ఆహ్లాదిని అని మరొక పేరు వచ్చింది. ఈ రాధయందు తన ఆహ్లాదం చేరిపోవడం చేత నాటి నుండి నేటి వరకు నా ఆహ్లాదాన్ని నాకిమ్మని రాధ చుట్టూ తిరుగుతున్నాడు కృష్ణుడు. ఇందలి రహస్యమిది, భగవంతుని ఆనందమును నిగ్రహించి గ్రహించగలిగేవాడు భక్తుడే. భగవంతుడు సాక్షిభూతుడు మాత్రమే. అనుభూతి భక్తునిదే కాని భగవంతునిది కాదు. తాను ఫలప్రదాతయే కాని ఫలభోక్త కాదు. భగవంతుని ఆనందాన్ని అనుభవించుటకు మన హృదయములను పరిశుద్ధం కావించుకుంటే ఆ దివ్యత్వం అందులో హత్తుకొని పోతుంది. మన హృదయమే రాధగా మారిపోతుంది అన్నాడు. మధుర భక్తికి మహత్తరమైన ఉదాహరణం రాధ. భగవంతుని యందున్న ప్రేమ, భక్తుని యందున్న ప్రేమ రెండు అవినాభావ సంబంధములు. నీ ప్రేమ భగవంతునిలో లీనం కావించినప్పుడే అది మధుర భక్తి అవుతుంది. శాంత సఖ్య దాస్య వాత్సల్య అనురాగ భక్తుల అన్నింటికంటే మధుర భక్తి ఉత్తమ స్థానమునందుకున్నది. భక్తి యందు ఇది చివరి నిష్కర్ష. దీని తరువాత వేరొక రూపం లేదు. దీనిని అనుభవించటమే తప్ప అందించటానికి వీలు కాదు. పాలను పెరుగుగా మార్చవచ్చును, పెరుగును మధించి వెన్నతీయవచ్చును, వెన్నను కరిగించి నెయ్యిగా చేయవచ్చు. నేతిని భుజించవలనే కాని దానిని మరి ఏ రీతిగానూ మార్చలేము. పాల యొక్క చివరి నిష్కర్ష నెయ్యి అయినట్లుగానే భక్తిలోని అంత్యము మాధుర్యమే. కాన మధురమును మధురముగానే అనుభవించాలి తప్ప అన్యముగా మార్చుటకు వీలు కాదు. ఒక గ్రామమును చేరాలి అని ప్రయాణం సలిపిన వ్యక్తి గ్రామాన్ని చేరిన తర్వాత ఆ ప్రయాణం నిలుస్తుంది. అదే రీతిగానే సాధకుడు మధుర భక్తిలో చేరగానే సాధన అంత్యమవుతుంది. ఇది ప్రేమకు పరిపూర్ణ స్వరూపం. ఇట్టి పరిపూర్ణ ప్రేమ స్వరూపమును అనుభవించింది రాధ. కనుకనే మధుర భక్తికి రాధ మహనీయ ఆదర్శం. జ్ఞేయతత్వము నుండి అజ్ఞేయతత్వమునకు జీవిచేయు ప్రస్థానమునకు ప్రతీక రాధ యొక్క ఆరాధనా మార్గం. ప్రారంభ దశయందు జ్ఞేయతత్వమున రాధ స్త్రీమూర్తిగా సంకేతింపబడింది. సగుణేశ్వర తత్వము ఉన్నంతవరకే రాధకు అస్తిత్వం. ఆ స్థితిని దాటి నిర్గుణేశ్వర తత్వమును చేరుకున్న స్థితిలో రాధకు అస్తిత్వం లేదు. నిర్గుణతత్వమునందు రాధ లయించుటయే రాధ అంత్యం. కనుకనే స్వామి రాధను స్త్రీమూర్తిగా చిత్రించి పరమ పవిత్రమైన భక్తి ఏరీతిగా ఉండాలో నిరూపించారు. క్రమక్రమేణా ఉన్నత స్థాయికి చేరిన తరువాత రాధ కృష్ణునితో అభేదం అనుభవించింది. కనుకనే ఉద్ధవునితో నాకు కృష్ణ వియోగం లేదు, నిరంతరము ఆనందములో లీనమై ఉండగలుగుతున్నాను అని చెప్పింది. నిర్గుణతత్వంలో లయమైన అనంతరం రాధ కృష్ణుని ఆహ్లాద స్వరూపునిగా మాత్రమే మిగిలింది. ఇట్టి రాధకు దేహము లేదు. కృష్ణుని ఆనందమే రాధ రూపు ధరిస్తుంది. ఈ రాధాతత్వాన్ని వేదశాస్త్ర పురాణాలు ఎన్నో విధాలుగా ప్రస్తుతించినవి. దానిని పఠించటం వల్ల కానీ, శ్రవణం కావించటం వల్ల కానీ ఆనందించితే మనకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. అందుకోసమే గోలోకమునందలి రాధను భూలోకంలో ఆవిర్భవింపచేసి, గోలోకమనగా జీవలోకమే, గోవులనగా జీవులే, ఈ జీవులను పాలించువాడే గోపాలుడు, రాధవలే ధారగా ఆరాధన సలుపువారు అందరూ రాధలు కాగలరు, సర్వకాలములయందు సర్వప్రదేశములయందు కృష్ణ చింతనము సలుపుతూ కృష్ణతత్వమునకు అంతఃకరణము అర్పితము కావించుకలిగిన వారందరూ రాధాస్వరూపములే. పరిపరి విధములుగా పరిగెత్తు మనసును అరికట్టి అంతర్ముఖం చేసినప్పుడు దివ్యత్వం తనయందే లభ్యమవుతుంది. యమునా తీరమునకు పోవాలనంటే అలహాబాదుకు టిక్కెట్ తీసుకోవలసిన పనిలేదు. కుడి ప్రక్కన తీసుకునే శ్వాస గంగ, ఎడమ ప్రక్కన తీసుకునే శ్వాస యమున, ఇడ గంగ పింగళ యమున, ఈ రెండింటి చేరికి అయిన సరస్వతీ స్థానము ప్రయాగ. అదే భూమధ్య స్థానం. అది చాలా శీతలమైన ప్రదేశం. అక్కడ మనస్సును లగ్నం చేసినప్పుడు మూలాధారం నుండి సహస్రారము వరకు ప్రవహించే సుషుమ్న నాడియందు నిర్మలమైన తేజోమయమైన కృష్ణస్వరూపాన్ని మీరు చూడగలరు. భూమధ్య స్థానమే బృందావనము అని స్వామి అనేక పర్యాయములు నొక్కి వక్కాణించారు. తనువునందే కలదు తత్వంబు సర్వంబు తిక్కపట్టి నరుడు తిరుగనేలా అంటారు స్వామి. కనుక రాధాకృష్ణుల తత్వము ఎక్కడో గోలోకమునందున్నటువంటిది కాదు, మనయందే ఇమిడియున్న ఆ దివ్యతత్వాన్ని సాధన ద్వారా సాక్షాత్కరింపచేసుకొనుటయే మానవ జీవిత పరమావధి అన్నారు స్వామి.
శ్రోతలందరూ విన్నారు కదూ, ఇంత చక్కని అమూల్యమైన అనేక విషయాలను మనందరితో పంచుకున్న డాక్టర్ విజయలక్ష్మి గారికి శ్రోతలందరి తరపున మా ధన్యవాదాలు. రాధాదేవి వంటి నిర్మలమైన నిశ్చలమైన భగవత్ ప్రేమ మనందరిలో కలగాలని, ఆ మార్గంలో మనందరం స్వామి ప్రేమను అనుభవించాలని స్వామివారి పాదాల చింత ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. జై సాయిరాం.